நான் கூண்டோம் நான் ஒரு வீட்டு வீட்டில் எல்லாம் நான் பிரயோஜனம் இல்லை அது பிரயோஜனம் என்ன எது பகவான் என்னன்ற அனுபவம் அல்ல அதன் அனுகிரகம் அதில் கழித்தாங்க அதன் அனுகிரகம் ஸ்மரிச்சிருக்கு நம்ம எல்லாம் மாட்டாடுக்கோட்டோம் பகவந்தத்துக்கு குறிஞ்சு மாட்டாடுக்கோட்டோம் இல்ல நமக்கு தெரியக்கூடாதான் நமக்கு பக்தி கருது நீ கீதல பக்தி யோகமானி கர்ம யோகமானி யோகம் இருக்கிறது பக்தி யோகம் வந்து பக்தி வல்ல யோகம் கழுது மனக்கு பக்தி கழிக்கிட்டு யோகம் கழுது அதே கர்ம யோகம் அனுப்பி கர்மம் மனம் చేస్తే నిష్కామ కర్మ మనం చేస్తే యోగం చేస్తుంది భక్తి వల్ల కూడా యోగం కలుగుతుంది కర్మం వల్ల కూడా యోగం కలుగుతుంది ధ్యానం వల్ల యోగం కలుగుతుంది యోగం వల్ల ఏమొస్తుంది మనకు అద్వైతమైనటువంటి అనేకం ద్వైతం లేని స్థితిని మనం చేరుకుంటాం మన పూర్వజన్మ ప్రవృత్తిని బట్టి మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఒక్కొక్క మార్గం వైపుకి మన మనసు ఏడవబడుతుంది మన ఇంద్రియాలు మన మనస్సు మన ప్రవృత్తులు ఒక్కొక్క మార్గం అని మనం ఆకర్షించబడతాం పూర్వజన్మలో మనం చేసిన కృషిని బట్టి కేవలం యువత వర్గుల గురించి నేను అంటాం లేదు మామూలుగా ఆధునికులు కూడా ఈ మధ్యన ఎక్కువ గౌతమ బుద్ధుల్ని ఆచార్యుల వారిని కూడా ఎక్కువ విమర్శిస్తున్నారు వాళ్ళు కర్మ మార్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు నిష్కామ కర్మని గౌతమ బుద్ధుడు ఖండించలేదు శంకరాచార్యుల వారు ఖండించలేదు సకామ కర్మని ఖండించలేదు కోరికతోడు చేసే కర్మని వాళ్ళు అంగీకరించలేదు కానీ నిష్కామ కర్మని వాళ్ళు ప్రోత్సహించారు అంటే వాళ్ళు కర్మని ఏమి నిరసించలేదు అది మనం అర్థం చేసుకోవటంలో కోరుకుంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకుని జ్ఞానే అని కూడా అబద్ధం చెప్పడు కరెక్ట్ గా నూటికి నూరుకు వాళ్ళు 100% వాడు ట్రూత్ చెబుతారు వాడు ఏం చేత వాడు ఊహించి చెప్పింది కాదు అది ఇమాజినేషన్ కాదు స్పెక్యులేషన్ కాదు ఏ జ్ఞాని చెప్పినామండి తన అనుభవాన్ని తీసి చెప్తాం అది ఎందుకు మనం విమర్శిస్తున్నామంటే మనకు అర్థం కాకపోవాలి ఇంచక మన ఇంద్రియాల్లో కలుషితం ఉంది మన బుద్ధిలో కాలుష్యం ఉంది మన మనసులో కాలుష్యం ఉంది మన జీవిత విధానంలో కాలుష్యం ఉంది అంచక కలుషితమైన ఈ బుద్ధి కానీ కలుషితమైన ఈ ఇంద్రియాలు కానీ కలుషితమైన ఈ మనస్సు కానీ కలుషితమైన ఈ ఇంటలెక్ట్ ఈ తెలివి అనండి లేదా మేధస్సునండి ఇది కానీ మనకు వాళ్ళు చెప్పిన మాటల్ని అర్థం చేసుకునే శక్తి ఈ బుద్ధికి చాలు ఇంచది ఈ బుద్ధికి చాలు ఇది కలుషితండి కోరికతో ఏదైనా పని చేస్తాం పని చేసినప్పుడు ఫలితాన్ని మనసు ఆశిస్తుంది మనకు తెలియకుండా ఫలితాన్ని ఆశిస్తుంది అప్పుడు కూడా మన మనస్సు కలుషితం కలుషితమైన మనస్సు ఆత్మను అన్వేషించడానికి పనికిరాదు అంటే వాడు సకామ కర్మను ఖండించాడు నువ్వు కోరికతో కనుక పని చేస్తుంటే నీ హృదయం కలుషితం అవుతుంది మనస్సు పాడవుతుంది అంటే ఎంజే ఫలితమైందే నీ మనస్సు చూస్తూ ఉంటుంది అంటే బహిర్ముఖం అవుతూ ఉంటుంది అది లోపలికి తిరగడం మీకు అవకాశం ఉంది భగవాన్ కూడా చెబుతారు ఉపదేశారంలో ఈశ్వరార్పితం నేచ్చయా కృతం ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్త శోధకం ముక్తి సాధకం ఉపదేశం ఈశ్వరుడికి సమర్పించినటువంటి పని ఈ కోరిక వల్ల పుట్టిన పని కాదు నువ్వు కోరికతోటి కనుక చేయకూడదు పని నీ ఇచ్చ వల్ల చేయకూడదు పని ఏదో సంథింగ్ ఆశించినట్టు నువ్వు ఏ పని చేయకూడదు అజ్ఞానికి జ్ఞానికి తేడా చెప్పారు భగవాన్ అజ్ఞాని పని చేస్తాడట జ్ఞాని పని చేయడట జ్ఞాని ద్వారా పని జరుగుతుంది జ్ఞాని పని చేస్తాడు కృష్ణుడు పని చేయలేదా రాముడు పని చేయలేదా మరి వశిష్ఠుడు పని చేయలేదా అది భగవాన్ పని చేయలేదా మరి శంకరాచార్య వాడు పని చేయలేదు వాళ్ళు పని చేస్తారు వాళ్ళు పని చేయటం కలిపి వాడి ద్వారా పని జరుగుతున్నారు అంటే నేను చేస్తున్నాను భావన మటుకు అక్కడ ఉండదు అంటే వ్యక్తిగతమైన తలంపు అక్కడ ఉండదు అహంకార కేంద్రం అక్కడ ఉండదు వాళ్ళ కేంద్రం ఈశ్వరుడి ఆత్మీయ కేంద్రం మన కేంద్రం ఎవరు అహంకారం ఏ పని చేసినా ఈశ్వరుడు వేరు మనం వేరు అని అనుకుంటాం అనుకోండి వేరు భావం ఉన్నంతకాలం ఏదో అడగాలనిపిస్తా ఉంటాం మీకు భగవంతుడు వేరుగా మీ స్వరూపంగా కాకుండా మీకు వేరుగా కనిపిస్తున్నంతకాలం వేరుగా మీరు అనిపిస్తున్నంతకాలం మీకు ఏదో తప్పనిసరిగా అడగాలనిపిస్తాం అంటే ఈశ్వరుడికి సమర్పించి చేసినటువంటి పని అధికమైన ఫలితాన్ని ఇస్తుంది అది భగవంతుడు కూడా చెప్పాడు మనం పని చేస్తే ఫలితాన్ని వాంఛించొద్దు ఆశించొద్దని భగవంతుడు చెప్పాడు కానీ రాదని ఎక్కడ చెప్పలేదు గీతలు ఇంకేత ఆశించొద్దన్నాడు మన మనసు మురికవుతుంది కాబట్టి ఎంత చిన్న పనైనా చేయండి మీరు హృదయపూర్వకంగా ప్రేమతోటి ఏం ఎదుటి మనిషి దగ్గర వాంఛించకుండా మంచి కోసం చేయండి దానివల్ల కూడా యోగం సిద్ధిస్తుంది విచారణ మార్గం మీరు ఆరోగ్యం తెలుసుకోవడానికి ఇది డైరెక్ట్ మీన్స్ అన్నారు భగవాన్ అది రాచబాట ఆత్మను తెలుసుకోవడానికి మెయిన్ రోడ్ ఏంటంటే విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ
విచారణ మార్గం అని భగవాన్ చెప్పారు. భగవాన్ ధ్యాన మార్గం కూడా చెప్పారు. ఆత్మని ధ్యానించుకున్నాను. నువ్వు ఆత్మను విడిచిపెట్టి దేని ధ్యానించినప్పటికీ ఏదో జన్మలో విడిచిపెట్టవలసిందే. మీరేదో బొమ్మ పెట్టుకుని చెయ్యండి, మీకు ఆలంబనం కావాల్సి ఉంటే మీరు చెయ్యండి. కానీ భగవాన్ చెప్పింది ఏంటంటే ఆత్మ సత్యం కాబట్టి దాన్ని ధ్యానం చేయండి. ఒకవేళ నీకు ధ్యానం చేయడానికి నువ్వు సరిపోవు అనుకో, నీకు అర్హత లేదనుకో, నువ్వు డిజర్వ్ కావటం లేదనుకో, ఏదో బొమ్మ పెట్టుకుని చెయ్యొచ్చు. కానీ అది కూడా ఏదో జన్మలో విడిచిపెట్టవలసింది, డెస్టినేషన్ ఇదే కాబట్టి. సరోజు ఎవరైనా ఆత్మను తెలుసుకున్నారనుకోండి, మాట రాసి మనం ఏమనుకుంటాం, చాలా గొప్ప స్థితికి వెళ్ళారండి, వారు చాలా పెద్ద స్థితికి వెళ్ళిపోయారండి, ఇలా అనుకుంటారు. భగవాన్ తప్పు అన్నారు. అది సహజమైన స్థితి కానీ గొప్ప స్థితి మటుకు కాదన్నారు. అది సహజ స్థితే, అది నార్మల్ స్టేట్. అది ఎక్స్ట్రాడినరీ స్టేట్ ఏం కాదు, జ్ఞానం అనేది అది నార్మల్ స్టేట్ అన్నారు. ఇప్పుడు మన అందరికీ ఏంటి, మోక్షం పొందాలి, మోక్షం పొంది ఏ మతం అయినా సరే కదా, క్రైస్తవ మతం అని, బౌద్ధ మతం అని, ఇంకొద్ది ఏదో నిర్వాణం అని, ఏదో పేర్లు మార్చుకుని అందరూ మోక్షం. ఆ మోక్షం ఇప్పుడు ఇక్కడే ఉన్నామని చెబుతున్నారు భగవాన్. ఇప్పుడు కూడా మోక్షంలో ఉన్నామని చెబుతున్నారు భగవాన్. మీరు ఆలోచించండి, భగవాన్ చెప్పిన తప్పు అనుకుందాం. ఇప్పుడు మోక్షంలో లేదు, మనం కొత్తగా ఏదో పని చేయడంలో వస్తుంది, ఎక్కడ ఏం చేయొచ్చు అనుకుంటాం. కొత్తగా వచ్చింది ఎంతసేపు ఉంటుంది? ఒక అరుణాచలం స్మరణ చాలు సిద్ధి కలగడం కోసం, యోగం కలగడం కోసం. మీరేం గుంజులు తీయక్కలు, ప్రాణాయామాలు చేయక్కలు, ఇక అరుణాచలం స్మరణ మటుకు చాలు. నీ స్మరణే చాలు జీవులు తరించడం కోసం. ఈ రహస్యం బయటెడుతున్నాను నీవు అనుకోవద్దని అర్థం. నేనండి ప్రథమ తలంపునే అహంకారం అని అంటారు. దాని మీద నీకు పాదాలు తీసుకొచ్చి ఈ నేనని తలంపు మీద, ఈ నేనని తలంపు యొక్క శిరస్సు మీద నీ పాదాలను పెడతావు. నేను అక్కడిని స్మరిస్తే చాలు, జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. అరుణాచల అరుణాచలాన్ని స్మరిస్తే చాలు, ఆ జీవులు రక్షించబడతాయి. ఒక స్మరణ చాలు అంటారు. ఇందులో ఏమైనా కష్టం ఉండండి మీకు? యోగం యోగం అంటే మీరేం భయపడిపోకండి. ప్రకృతి ధర్మాన్ని బట్టి సన్యాసాశ్రమం అని, ఈ వానప్రస్థాశ్రమం అని, గృహస్థాశ్రమం ప్రకృతి ధర్మంగా ఇది పెట్టినాయి. కానీ ఇవన్నీ కూడా మనం కల్పించుకునేవి. మనం కల్పించుకుని లేనిది ఒకటి ఆత్మ. ఇప్పుడు మన ఆత్మలో లేవని, మోక్షంలో లేవని, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాయని తలంపులు వస్తున్నాయి చూశారు. ఆ తలంపులు కూడా మనకు తెలియకుండా మన స్వరూపాన్ని దూరం చేస్తారు. అంటే అంతర్దృష్టి కావాలి. నవిత్తుడికి అంతర్ముఖ స్థితి వస్తుంది, కానీ కేవలం పాండిత్యం ఉండదు రాదు. భగవంతుడు ఒకరు చెప్పారు, నేను చాలా గ్రంథాలు చదివానని చెప్పారు భగవంతుడు. అవును, గ్రంథాలు చదివితే నీకు పాండిత్యం వస్తుంది. భగవంతుడిని హృదయం ఉన్నాని చెప్పాడా, గ్రంథాలు ఉన్నానని చెప్పాడు? అంటే అంతర్దృష్టి కావాలి. మనం చేసే పని వల్ల మన చిత్తం శుద్ధి కావాలి. అంటే మన మనసు ప్యూరిఫై కావాలి, మైండ్ ప్యూరిఫై కావాలి. అయితే ఏంటి, మనం చేసే పని వల్ల ఆ జన్మకు ఆ జన్మ, ఆ రోజుకు ఆ రోజు, ఆ నెలకు ఆ నెల, ఆ జన్మకు ఆ జన్మ మనస్సు ఉరుకు కోపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు చెల్లి వెళ్ళిపోతుంది? మనం స్వార్థంతో పనిచేస్తాం. ఏ పని చేసినా స్వార్థంతో పనిచేస్తాం. ఇందులో రహస్యం ఉంది. మీరు అద్వైత అనుభూతి మనం పొందాలనుకున్నప్పుడు, అద్వైత అనేది అసలు ఒక మతమే కదా, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ కి సంబంధించింది. ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించింది కదా, ఒక ఎక్స్పీరియన్స్ సంబంధించింది. అది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, ఎక్స్పీరియన్స్ చేసేది. ద్వైతులకు కూడా వాళ్ళ సాధన చేయగా చేయగా వాళ్ళకు వచ్చే అనుభవం కూడా అద్వైత అనుభవం వస్తుంది. వాళ్ళు విశిష్టాద్వైతులకు కూడా వాళ్ళ సాధన చేయగా చేయగా వాళ్ళకు వచ్చే అనుభవం కూడా అద్వైత అనుభవం వస్తుంది. ఏం చేయాలి? ఉన్నది ఒకటే కాబట్టి. సత్యం అనేది ఎప్పుడు కూడా రెండుగా ఉండదు, ఒకటిగానే ఉంటుంది. ఆత్మ అనేది కూడా ఎప్పుడు రెండుగా ఉండదు, ఒకటిగానే ఉంటుంది. అది సత్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటిగానే కనిపిస్తుంది. అందుకే ద్వితీయం లేనిది అద్వితీయం అన్నారు. అద్వితీయం అంటే ద్వితీయం లేనిదని. ఎవరైనా సరే వాడు సత్యాన్ని తెలుసుకునేప్పటికీ, సత్యం దగ్గరికి వెళ్ళినప్పటికీ వాడు అనుభవించేది అద్వైత అనుభూతి. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, భగవంతుడు ఒకరు చెప్తారు. నీ వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? అడవికి వెళ్ళిపోతావు. అక్కడ కూడా ప్రపంచం. ఇక్కడ మనుషులు ఉంటారు, అక్కడ చెట్లు ఉంటారు. ఇంకో చోటకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళినా నీ కూడా నీ మనసు వస్తుంది. ఆ మనస్సునే సమస్యను ఇక్కడ పరిష్కరించలేని అక్కడే పరిష్కరిస్తాం. ఈ మనస్సునే సమస్యను ఏదో జన్మలో పరిష్కరించి తీరవలసిందే. దేహానికి మరణం కానీ మనసుకు మరణం లేదు. అది నీ ఎవడో నీకు తెలుసుకునే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. బీజ రూపంలో నీ కూడా నీకు వస్తూనే ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల కావాల్సి వలసిందే, జ్ఞానాగ్ని వల్ల కావాల్సిందే. కానీ కట్టెల వల్ల వచ్చే అగ్ని వల్ల కాలదు. మనస్సునే సమస్యను మనం ఈ రోజున పరిష్కారం చేయడం, రేపు చేస్తామని ఎక్కడ ఉంది? లేదా నెచ్చభర్తలు ఈ జన్మలో పరిష్కారం చేస్తామని ఎక్కడ? మన లోకానుభవంలో నేను సాధన చేస్తున్నామండి, కష్టపడి ఏదో సాధన చేస్తున్నాం, ఏదో మంత్రాలను చేస్తున్నాం, అది చేస్తున్నాం. తన అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతే వాడు అభివృద్ధి అవ్వలేకపోతే వాడు వైరాగ్యం లేదన్నారు. వాడికి అభివృద్ధి కానీ కనిపించడం లేకపోతే వాడు ఆత్మచింతన లేదు, వాడికి వైరాగ్యం లేదు. వైరాగ్యం వాడు తప్పనిసరిగా అభివృద్ధి కనిపిస్తుంది. మనకు తెలుసున్నా మన ఆత్మే, తెలియకపోయినా మన ఆత్మే. అది తెలియకపోవడం వల్ల దుఃఖం వస్తానని తెలుసుకుంటే సుఖం. నిష్కామ కర్మ వల్ల ఫలితం రాదేమని మీకు భయం సాధకుడికి. రెండు లాభాలు ఉన్నాయి నిష్కామ కర్మలు. ఫలితం కూడా వస్తుంది, చిత్తశుద్ధి కూడా కలుగుతుంది. మనస్సు ఎంత సూక్ష్మమైతే, మనస్సు ఎంత పరిశుద్ధమైతే, మనస్సు ఎంత ఏకాగ్రమైతే అది అంత హృదయం ఎత్తుకు ప్రయాణం చేస్తుంది. కానీ నేను జ్ఞానం అవ్వాలి అని భగవాన్ అనుకున్నాడు. అసలు మనం ప్రాపర్ వేలో సరైన సక్రమ మార్గంలో మనం మార్గంలో ప్రయాణం చేస్తుంటే మనకు తెలియకుండానే మనం డెస్టినేషన్ చేయడం. మీరు ప్రత్యేకంగా కోరకర్లు తమ ప్రయాణం చేసే పాత్ కరెక్ట్ పాత్ర అయితే మనకి తెలియకుండా మనం దాని మీద వెళ్ళిపోతాం. శక్తి అహంకారానికి శక్తి లేదు, శక్తి ఇస్తుంది భగవాన్ చెబుతా రక్ష మనమాలు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ కోరికే నా కోరిక, నీ సంకల్పమే నా సంకల్పం, నీ సంతోషమే నా సంతోషం, నీ సుఖమే నా సుఖం. ఇక ప్రత్యేకంగా నేనే వాడు లేదు, నీ సుఖమే నా సుఖం, నీ సంతోషమే నా సంతోషం. మీరు ఏమి కోరిక లేకుండా ప్రేమ ప్రేమ కోసమే, దయ దయ కోసమే అన్నట్టుగా మీరు పని చేయండి. అప్పుడు మీ మనసు మన మనసు ఎంత పలచబడుతుందో మనం పని చేస్తాం. మనం అనుకుంటాం వైకుంఠం నారాయణుడు చూశాడా, కైలాసంలోని శివుడు చూశాడా, మనకు వచ్చి ప్రతి తలంపుకు కూడా ఈశ్వరుడు సాక్షి. మన పని ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ ప్రేరణ వల్ల చేస్తున్నాం, దాన్ని బట్టి మనకు మార్పులు పడతాం. జ్ఞానసులు తనకంటే లోకాన్ని వేడిగా చూడదు. ఒకసారి రాయలు పోలీసు చూపండి, ఒకసారి భగవాన్ అడిగారండి, ఏమండి క్రీస్తు లాగా కృష్ణుడు లాగా నాకు చాలా గొప్ప పనులు చేయాలంటారు భగవాన్ అన్నారు. కానీ నేను చాలా గొప్ప పనులు చేశానని క్రీస్తు కాని కృష్ణుడు కాని నీకు ఎప్పుడైనా చెప్పాడా అని అడిగారు. ఆలోచన పరిధిలో నీ చిన్న మనస్సుతో నువ్వు ఊహించుకుంటున్న వాళ్ళు చాలా గొప్ప పనులు చేశారని ఊరికి నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. నేను గొప్ప పనులు చేస్తున్నాను, వాళ్ళకి గొప్ప పనులు చేస్తున్నాను, వాళ్ళు చేసేటప్పుడు అనుకుంటే వాళ్ళు జ్ఞానమే కాదు. లోకం వేరుగా నాకు కనిపిస్తుంది, నేను ఈ గొప్ప పని చేశాను, ఈ లోకం ఉండరు ఇలా చెప్పుకోవాలి అనుకుని ఏ పని జ్ఞానం చేయడం అనుకని వేరుగా చూడదు. ఇంతమందికి మనసు పోతే, ఈ అహంకారం పోతే, ఈ నేననే బుద్ధి పోతే ఏమిటి మనం ఏమైపోతామని ఉంటాయి. అది చాలా మంది అహంకారం ఆత్మ అనుకుంటారు, వాళ్ళకు ఉన్న అహంకారం వాళ్ళకి ఆత్మ అనుకుంటారు. చాలా మంది అంటే అహంకారం ఆత్మ ఎలా గంటకి మారుతాను ఉంటుంది, గంట గంటకి మారేది నిజం అవుతుంది. అదే కనుక ఆత్మ అయితే అలా గంట గంటకి మారుతుంది. భగవాన్ చెబుతాడు కదా లక్ష్యం మనం వాళ్ళు మొగ్గ పడిపి నన్ను, మొగ్గ పడిపంటే బోడి చేసినాను, నన్ను బోడి చెయ్యి, నా ఆధారాలను ఓడగొట్టు, నన్ను బోడి చెయ్యి, నా అహంకారం యొక్క పునాదం తీసి, నా అజ్ఞానాన్ని తీసి బట్ట బయట నువ్వు నట్టాలిపై ఎందుకు ఎందుకు అది నా నన్ను నగ్నం చెయ్యి, నా హృదయ గ్రంథులన్నీ హృదయ కాంక్షలన్నీ కాల్చి బూడిచ్చి, నా హృదయ కాంక్షల్ని, నా హృదయ గ్రంథుల్ని, నా హృదయగతమైన వాసనల్ని, ఈ సంస్కారాలన్నీ కూడా కాల్చి బూడిచ్చి, నన్ను బోడి చెయ్యి, నన్ను బోడి చెయ్యి, నన్ను అహంకారం లేని స్థితికి తీసుకువెళ్ళి, నన్ను బోడి చెయ్యి అంటే అహంకారం లేని స్థితిని ప్రసాదించి. అలా ప్రసాదిస్తే నువ్వు ఎప్పుడైతే నా అహంకార రహితుణ్ణి చేశావో, అజ్ఞాన రహితుణ్ణి చేశావో, ఈ కాలుష్య రహితుణ్ణి చేశావో, ఎప్పుడైతే నా మచ్చలని తీసేసావో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు, నట్టాడతావు, నాట్యం చేస్తావు. చిదంబరం ఎక్కడుంది మనం రోజులోనే, చిదంబరం ఈశ్వరుడు నాట్యం చేస్తున్నట్టుంటాడు. ఎక్కడ చిదంబరంలో ఈశ్వరుడు నాట్యం చేస్తుంటాడు. మీరు చిదంబరం అయితే చూసిన వాళ్ళు చూసి ఉంటారు, నాట్యం చేస్తుంటాడు. అది ఆనంద నాట్యం, అది శాంతి నాట్యం. నా అహంకార రహితుణ్ణి కనుక నేనైతే, నీ అహంకారం పోగొట్టుకోగలిగితే నీ దయవల్ల, అప్పుడు నువ్వే అంటే ఈశ్వరుడు నువ్వే నాట్యం చేస్తుంటాను హృదయం. ఏమి నాట్యం అది? శాంతి అనే నాట్యం, ఆనందమైన నాట్యం. నా హృదయంలో ఉన్నావు నువ్వు, పోతేనే నన్ను నేను పోగొట్టుకుంటేనే నువ్వు దొరుకుతావయ్యా. నన్ను నేను పోగొట్టుకోవాలి, నన్ను నేను పోగొట్టుకుంటే నువ్వు నాకు దొరుకుతావు. నట్టారుడు ఎందుకు అరు నాచల, ఎప్పుడైతే నా అహంకారం నిర్మూలన అయిందో, నా అజ్ఞానం ఎప్పుడైతే బూడిద అయిపోయిందో, నా అజ్ఞానం ఎప్పుడైతే మట్టి అయిపోయిందో, అప్పుడు నా హృదయంలో నువ్వు నాట్యం చేస్తున్నావు. అప్పుడు ఆనందం అంటే ఎలా ఉంటుందో, ఆ శాంతి స్వరూపం ఎలా ఉంటుందో, ఆ కాంతి స్వరూపం ఎలా ఉంటుందో, ఆనంద స్వరూపం ఎలా ఉంటుందో, అప్పుడు నాకు అనుకూలంలోకి వస్తుంది. ఎప్పుడు నాది బోడైనప్పుడు, నేను బోడినైనప్పుడే నాకు తెలుస్తుంది. నేను బోడంటే జుట్టు తీసేయడం అని అనుకోకండి, అహంకారం లేని స్థితి. నట్టారుడు ఎందుకు అరు నాచల, సుఖం అనుభవించాలంటే, శాంతి అనుభవించాలంటే, ఆనందం అనుభవించాలంటే ఒక జ్ఞానికి సాధ్యం. సుఖం అనేది ఎలా ఉంటుందో, శాంతి అనేది ఎలా ఉంటుందో, ఆనందం అనేది ఎలా ఉంటుందో, సత్యాన్ని మీకు అనుభవంలోకి వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. ఏమంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అపూర్వంగా ఉంటుందో, ఎంత ఉదాత్తంగా ఉంటుందో, ఎంత నిర్మూలంగా ఉంటుందో, ఎంత లేకపోతే భగవాన్ ఆ మాట అంటారు చెప్పండి. ఏమంటారు భగవాన్? బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు ముగ్గురు కలిసి వచ్చి మిమ్మల్ని ఏదన్నా కోరుకోమంటే కోరుకుంటారా? తప్పనిసరిగా కోరుకుంటాను. ఏమని కోరుకుంటారు? మీరు ఎప్పుడు కనిపించొద్దని, అంటే సృష్టిని దాటి ఎలా ఉన్నాడో చూడండి భగవాన్. కొంతమంది నాకు దేవుడు కనపడటం లేదండి, దేవుడు కనపడటం లేదంటే మీకు రాముడు కనిపిస్తాను అనుకుని అంచెప్పి చూస్తారండి, మీరు ఆడే అంచెప్పి నుంచుంటాడు. కానీ ఈ లోపల మీరు అడిగి అంటే అడిగేస్తారు, ఆయన ఇచ్చేస్తాడు, ఎంచెప్పి అనిపిస్తారు. ప్రతి మహోదతో పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. అది ఈశ్వరే వరం అంటే బయటిచ్చే వరాలు ఫలం అశాశ్వతమే కాదు, అది గతిని కూడా నిరోధిస్తుంది. భవిష్యత్తు జన్మలో నీ మోక్షానికి దారి కనపడదు, శాశ్వతంగా నీ మోక్షానికి దారి మూసేయబడుతుంది. అనుకోవడం మీరు ప్రాపంచిక విషయాల్ని ఎంజాయ్ చేయండి, మీరు ఈ సుఖాలు ఎంజాయ్ చేయండి, ప్రకృతి విషయాన్ని ఎంజాయ్ చేయండి, లేదా భగవంతుడు ఇచ్చిన వరాలే మీరు ఎంజాయ్ చేయండి. అవి కనుక మీరు అనుభవించడం మొదలు పెట్టారా, ఈ జన్మలో కానీ భవిష్యత్ జన్మలో కానీ మీరు మోక్షానికి వెళతారా వెళ్ళడం సమస్య, మోక్ష మార్గం మీకు మూసేయబడుతుంది. ఫలం అశాశ్వతం, ఈశ్వరుడు ఇచ్చిన ఫలితం అశాశ్వతమే కాదు, అది గతి నిరోధకం. గతి అంటే అక్కడ మోక్షం, మోక్షానికి వెళ్లకుండా నీకు దూరాలు మూసివేయబడతాయి. స్వార్థంతో ఏ పని చేసినా, సహకారంతో ఏది చేసినా తప్పనిసరిగా మనం ముక్కు పట్టుకుంటుంది. మనం పని చేస్తాం, అది వాసన లోపల ప్రవేశిస్తుంది. మనం ఏమనుకుంటున్నా, మన చిట్టావర్జాలని ఎక్కడో యమధర్మరాజు రాసేయడం ఏదో దాస్తున్నారు అనుకుంటాం. మనకు దయ్యం దాస్తుంది, మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి చెడ్డ పని, మనకు వచ్చే ప్రతి సంకల్పం కూడా మనం ఉదయం దాచిపెట్టి మనకిస్తాం. మనం ఏమనుకుంటున్నాం, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆడు దాచిపెడతా ఉంటాడు. పరమ లోభి వాడికంటే అన్యాయం అంది హృదయం. మనం ఏమనుకుంటున్నాం, ఎక్కడో ఎవడో ఉంది రాస్తాడని ఈ లోపల మనం ఎస్కేప్ అవ్వచ్చు అని మనం అనుకుంటాం. మనం ఉదయం అన్ని రికార్డ్ చేసి ఉంచాం. ఏ సంస్కారాలు అయితే మనం పెంచుకుంటున్నాం, మళ్ళీ మూల్యాన్ని మన చేతితో ఇప్పుడు హృదయం ఒక అంగుళం కూడా దిగటం కష్టం అండి. ఎంతో భక్తి ఉంటే ఎందుకంటే హృదయం వైపు దిగలేం అసలు. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, ఈశ్వరుడు వైపు ఒక్క అడిగేయి, ఈశ్వరుడు నీ వైపు 9 అడిగేస్తాడు. ఇక భగవాన్ చెప్పింది అది కూడా కాదు, ఆపరేషన్ చేయించుకున్నాడికే తెలియదు ఆపరేషన్ జరిగినట్టు. అసలు అటువంటి కేసు భగవాన్ కేసు. ఎవరు గనక నాకు మదిని మైక పరిచి కొల్లగొనిది ఎవరు అరుణాచలం, అసలు నాకు నేను ఏ స్థితిలో వచ్చాను, ఆ స్థితి వచ్చి నాకే తెలియదు అయ్యా. అది వచ్చేవరకు అసలు మోక్షం అనేది ఒకటి ఉందని దాన్ని పొందాలనేది ఏం తెలియదు అసలు. ఆయన తర్వాత ఆయన గ్రంథాలు చూస్తుంటే తన స్టేట్ లో వర్ణిస్తుంటుంది అటు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు. ఎవరు గనక నాదు మదిని మైక పరిచి నన్ను మైకుల్లో పెట్టిన మనసును దొంగలించేవాయా నువ్వు అరుణాచలేశ్వరుడు, నువ్వు దొంగవాడవయ్యా, నాకు తెలియకుండా నేను దోషేశావు. నీ మనస్సుని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం సాధన చేస్తే అస్తున్నాం, ప్రోగ్రెస్ ఎలానో సఫరింగ్ ఎక్కువైపోతాడు. రమణ భగవాన్ అదృష్టం చూడు, నాకు తెలియదు అయ్యా ఈ అజ్ఞానాన్ని ఎలా దోషించావు, ఎప్పుడు దోషేశావో నాకు తెలియదు. కొంపు చేశావు, నా కొంపు అడగొట్టేశావు, ఇంకా అరుణాచల అన్నాను అంతే. నాకు తెలియకుండా నువ్వు ఈ పనంతా పూర్తి చేసావు, ఈ జ్ఞాన సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టావు కూడా నాకు తెలియదు, కానీ కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టావు. ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే ఏ విషయం ఆలోచించినా బాహ్య దృష్టితో ఆలోచిస్తాం, మనకు అంతర్దృష్టి లేదు కదా. ఈశ్వరుడు ఎక్కడున్నాడు, మన హృదయంలోనే ప్రకాశిస్తాడు. మనకి సరిగా యోగ్యత అర్హత వచ్చేటప్పటికీ అజ్ఞానం మార్చేసి కూర్చుంటాడు. మనకి తెలియకుండా పరి పూర్తి అయిపోతుంది అసలు మనసు నాకు తిప్పితే హృదయంలో సాక్షాత్తుగా ప్రకాశిస్తాడు. అరుణాచల ఎవరు నా మదిని కొల్లగొట్టారు అయ్యా, ఎవరు నా అజ్ఞానాన్ని కొల్లగొట్టారు, ఎవరు నా మనస్సును కొల్లగొట్టారు, ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. భగవాన్ను చేసిన సాధన ఏంటంటే రోడ్డు పక్కన ఎక్కడో శివలింగం పాడైపోయిన శివలింగం పడి ఉంటారు, ఏదో మామూలు శివలింగం అని తెలియదట, అదే పాడైపోయిన రాయి అనుకునే మనం ఈయన వచ్చి వచ్చాడు భగవాన్. అది రంగాన్ని చూశాడు, ఎప్పుడు చిన్నప్పుడు చేసిన పని, 5వ తరగతిలో చేసిన పని. భగవాన్ ఎప్పుడు బళ్ళు తాయిని తెచ్చుకున్నా, ఆ తాయి నాకు పెట్టమని అడుగుతాడు రంగం, నేను పెట్టినాను వాట భగవాన్. ఆ నువ్వు శివలింగం మీద వచ్చేసావు, మీ నాన్నతో చెబుతాను నాకు పెట్టావా పెట్ట, మా నాన్నతో చెప్పగానే కాయం అంతా ఇచ్చేసి చూడట్లేదు, తెచ్చుకుని కాయం అంతా ఎలా తినేసి చూడట్లేదు రంగన్, కాయం తెచ్చుకున్నాడు ఈయన తినేసింది ఆయన. భగవాన్ అరుణాచలం వచ్చాక రంగన్ అంటే చిన్నప్పుడు నేను చాలాసార్లు బెదిరించాను, బెదిరించి నువ్వు బళ్ళోకి తెచ్చుకున్న కాయాలని తినేశాను అని ఇప్పుడు అనుకుంటున్నాను. నీ వచ్చేవాడు నెచ్చిన అయిపోయాడు శివుడు అంత అదృష్టం మంతుడు, ఎవడ అదృష్టం శివుడు అదృష్టం ఉంటాడు. మనకు అర్హత లేకపోతే, మనం డిజర్వ్ కాకపోతే మనం కోరుకున్నా రాదు. మనకు అర్హత కనుక ఉంటే కోరిక లేకపోయినా వస్తుంది. పై జ్ఞాపకంచుకోండి, భక్తిభావం పెంచుకోవాలండి. గణపతి శాస్త్రి గారు ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారట భగవాన్, భగవానుడు చెప్పాడు మీ భారం అంతా ఈశ్వరుడి మీద వేయండి, ఆయన మోయగలరా, ఈ భారం అంతా ఈశ్వరుడి మీద వేయండి. లోకం బరువు అంతా మోసేవాడు మీ ఒక్కడ బరువు మోయలేడా, మీ లోకం బరువు అంతా మోసే ఈశ్వరుడు మీ ఒక్కడ బరువు మోయలేడా. మీరు నిశ్చింతగా ఉండండి, మీ భారం అంతా ఈశ్వరుడి మీద వేయండి. మనందరికీ దేహంతో తాదాత్మ్యం పొందుతాం మనం, ఈ దేహంతో తాదాత్మ్యం సాధన లేకుండా పోయిందని, నాకు శరీరం ఉందని, ఆ శరీరానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి మీద కురుపు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. మనం ఈ శరీరంతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుంటామో, మనకున్న అహంకారంతో మనం ఎలాగైతే తాదాత్మ్యం పొందుంటామో, జ్ఞాని తన ఆత్మకులు అలా తాదాత్మ్యం పొందుతాడు. మనంతసారి అరుణాచల నాకు తెలియదు అయ్యా, నాకు తెలియకుండా నువ్వు ఏమంతా చేసేసావు, కనీసం నాకు కూడా తెలియకుండా నా అజ్ఞానం ఎలా పోయిందో, నా అహంకారం ఎలా పోయిందో నాకు తెలియకుండా నీ ప్రక్రియ అంతా పూర్తి చేసావు, నా బ్రతుకుని హరించావు. భగవాన్ యొక్క సైలెన్సే భగవాన్ స్ఫూర్తి. భగవాన్ మౌనంతో చెప్పింది ఎక్కువ, మాటలతో చెప్పింది తప్పు. భగవాన్ సైలెన్సే భగవాన్ స్ఫూర్తి. భగవాన్ గంటల గడబడి మౌనంగా ఉండవారు. మనం ఏం అడుగుతుంటే దానికి తగినటువంటి చెబితే రిజ్యూ చేసుకోగలని చెబితే రెండు మొక్కలు చెప్పుకోవడం. జ్ఞాని ఎప్పుడు తానుగా ఉంటాడు కానీ నేనుగా ఉంటాడు. అజ్ఞాని నేనుగా ఉంటాడు, జ్ఞాని తానుగా ఉంటాడు. నేను కొండ గుర్తు కోసం చెబుతున్నాను. ఏదో మీరు ఒక మంచి పని చేస్తే ఎవరైనా మిమ్మల్ని పోగితే మీకు సంతోషం కానీ పైకి మీరు అనక్కర్లేదు. మన లోపల కనుక మీకు ఏదైనా ఎంతో కొంత సంతోషం కనుక వస్తే ఆ వ్యక్తి భావ అహంకారంతో చేసిన పని. మిమ్మల్ని పొగిడినప్పుడు కూడా మీ మనసు నిర్వికారంగా ఉండాలి, అప్పుడు కూడా మీకు వికారం కలగకూడదు. భగవాన్ ఏం చెబుతారంటే మీరు జ్ఞానం సంపాదించక్కర్లేదు, మీరు పోగొట్టుకోవాల్సింది అజ్ఞానాన్ని. మీరు జ్ఞానులే, మీరు ఆత్మయే ఉన్నారు, మీరు పోగొట్టుకోవాల్సింది అజ్ఞానాన్ని. మనకు తెలుసున్నా మన ఆత్మనే, తెలియకపోయినా మన ఆత్మస్వరూపం. మనకు తెలుసున్నా జ్ఞానం ఉంది, తెలియకపోయిన జ్ఞానం ఉంది. కానీ మనకు అనుభవంలోకి రావటం లేదు, ఇంచేది అనుభవం లేదు మనకి, మన అజ్ఞానమే మన పడ్డొస్తుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం ఈ సాధనలన్నీ. మనకి ఎవరైనా జ్ఞాని కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తాం, ఇది జ్ఞానే జ్ఞానమే. అజ్ఞాని కనిపిస్తే ఆశ్చర్యం వచ్చాడు. భగవాన్ ఏం చెప్పారంటే జ్ఞాన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగకూడదు, అజ్ఞానం చూస్తేనే ఆశ్చర్యం కలగదు. ఇచ్చేదా జ్ఞానం మీద న్యాచురల్ స్టేట్, అజ్ఞానం మీద అన్నాచురల్ స్టేట్. ఆరోగ్యవంతి జ్ఞానం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. మన చదువును కూడా లెర్నర్ డిగ్రీ రిన్స్ అన్నారు. ఇది బుద్ధి యొక్క పరిధిలోనిది, మనస్సు యొక్క పరిధిలోనిది. కేవలం స్వామి స్వామి మా గురువు గారి దగ్గర నేను మంత్రం పుచ్చుకున్నాను, జపాలు చేస్తున్నాను. మా గురువు గారు ఏం చెప్పారంటే జపం చేయమన్నారు, ఆ జపం వల్ల ఇచ్చే ఫలితాన్ని ఆయనకి ఇచ్చేయమన్నారు, వచ్చిన ఫలితం వల్ల ఆయన పూర్తి చేసుకుంటారంటే జపం ఈయన చేయమన్నారట. నేను ఎలా చేస్తున్నాను భగవాన్ దగ్గర ఎవరన్నారు? మీ గురువు చాలా మంచివాడయ్యా, మీ గురువు చాలా మంచివాడు. ఈ గురువు ఉన్నాడు తీసాడు, అసలు తినేస్తారు, వడ్డీ తినేస్తాడు అన్నారు. మరి జపం చేసేవాడు ఎవడు? మీ గురువు గారు జపాన్ని పుచ్చుకున్నారు కానీ జపం చేసేవాడు వదిలేశాడు. చెప్పేవాడు జపం చేసేది చెప్పేవాడు. ఈ గురువు ఏం చేస్తాడు? ఆ జపని కూడా తినేస్తాడు. అప్పుడు జపం చేసేవాడు ఎవడు మిగలటం కదా. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? మనం జపం చేస్తూ ఉండాలి, దేవుడు ఎదుర్కొన్నా ఉండాలి, ఈ జపానికి ఫలితం దేవుడు ఇస్తా ఉండాలి. మన సినిమాలో చూసి ఇదే కదా. ఈ మామూలుగా జనం అందరూ చేసేది కామ్యకర్మలే కదండి. అసలు పరమేశ్వరుడు ప్రీతి పొందాలి, పరమేశ్వరుడికి సంతోషం కలవాలి, పరమేశ్వరుడికి మన మీద అనుగ్రహం కలగాలని ఎవరైనా జపం చేస్తున్నారని మీ అనుగ్రహం చెప్పండి. లోపల ఏదో కోరిక పెట్టుకుని పరమేశ్వరుడిని ధ్యానం చేస్తున్నారని కొన్ని అనుకున్న మాట వచ్చింది. అప్పుడు మనం కోరికని ధ్యానం చేస్తున్నామా, దేవుడిని ధ్యానం చేస్తున్నాం? ఇది కూడా మీరు ఆలోచించండి. మీ కోరిక మీకు ఎక్కువ జ్ఞాపకం వస్తుంది దేవుడి కంటే కూడా. అప్పుడు మీరు ధ్యానం చేసిన మీ కోరికనా దేవుడు? మనకు మోక్షాలు వస్తున్నాయి. జపం చేసినా, పూజ చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా పరమేశ్వరుడు ప్రీతి కోసమే కనుక మనకు చేస్తూ ఉంటే ఇది ఆత్మీయులకు మనం ప్రయాణం సాగుతూ ఉంటుంది. మీ అవసరాలు ఏంటో ఈశ్వరుడు తెలుస్తాం. మన అవసరాలు ఏమిటో మనకంటే ఎక్కువ ఈశ్వరుడు తెలుసు. మన పరమేశ్వరుడు ప్రీతి కోసమే కనుక మనం పని చేస్తుంటే మన అవసరాలు తీరిపోతుంటాయి. మనకి తెలియకుండా మనం ఆత్మ ఎదిగి సత్యం ఎదుగు ప్రయాణం చేస్తుంటాం. రెండు లాభాలు ఏంటి? మనం చేసే పనులు కంటే వచ్చేది లోకం సంతోషిస్తుందా లేదో మనం చూసుకుంటాం, కానీ పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడో లేదో మనం చూసుకుంటాం. చివరికి లోకం తీసుకొచ్చి శ్లోకం తీసుకొస్తున్నాం. ఈశ్వరుడు ప్రీతి పొందా లోకం కాదు, మన జ్ఞానాన్ని ప్రసాదించేది ఈశ్వరుడే. మన ఈశ్వరుడు ప్రీతి కోసం మనం పని చేస్తుంటే కొంతవరకు మనం చేయవలసిన పని, మనం చేయవలసిన కొంచెం పని చేస్తే ఆయన చేయవలసిన పని ఆయన పూర్తి చేస్తాం. మనస్సు ఆయన గుంజుకుంటాడటండి, మన అక్కడ గంటలే ఉంటుంది ఈశ్వరుడే. మనం కనుక సౌహృదయంతో సద్బుద్ధితో మనం పని చేస్తుంటే ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నటువంటి మనస్సును లోపల గుంజుకుంటాడట. మనం మనస్సు అక్కడ సంపలేము. ఆనందం అనేది, ఆనందం అనేది, శాంతి అనేది మనకు స్వరూపంగా అనుభవాలి. మనకంటే వేరుగా ఉందనుకోండి, వేరుగా ఉంటే ఏర్పాటు తప్పదు. దేవుడు కానీ, శాంతి కానీ, ఆనందం కానీ మనకంటే వేరుగా ఉందనుకోండి, వేరుగా ఉందని చెప్పి ఏర్పాటు తప్పదు. అది మనకు స్వరూపంగా అనుభవవలసింది ఆ పరమస్థితి. మనం ఏ పని చేసినా ఆడంబరం లేకుండా పని చేస్తుంటే, నిర్మలంగా పని చేస్తుంటే, భగవంతుడి కోసమే మనం పని చేస్తుంటే, భగవంతుడి సంతోషం కోసమే మన జీవితాన్ని సమర్పిస్తే, ఆయన ప్రీతి కోసమే మనం పని చేస్తుంటే, మనకు తెలియకుండానే మనకి ప్రయాణం సాగిపోతుంది. ఈశ్వరానుభవం మనకు అయ్యే వరకు మనకి శవాలు మడిచిన తప్ప. ఈశ్వరుడే జడ వస్తువు అనుకోకండి మీరు. మీ లోకంలోనే చేతడ వస్తువు ఒకటి ఈశ్వరుడు, మిగతాదంతా జడం. దేహం జడం, లోకం జడం, అన్ని జడమే. ఈ శరీరం జడం కాదనుకోని, చైతన్య వస్తువు అనుకోని శరీరం వేసి అడుగుతున్నట. ఏంటి ఏంటో నేను శ్మశానానికి తీసుకెళ్లే తయారు పెట్టేస్తాను, మీకు న్యాయంగా ఉందని పెద్ద మనిషి తరహాగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏ శవాలని అడుగుతున్నాయండి? శవానికి కూడా నోరు ఉంది కదా, అని ఎందుకు అడగటం లేదు? నన్ను ఎందుకు తగలబెట్టేస్తారో, నన్ను ఇంటికి తీసుకుని ఇంటికి అడగటం లేదు. మీ జడ వస్తువే, అప్పుడు శవే, ఇప్పుడు శవే. మనం బంధించే సిమెంట్ కాదు, కంకరే కాదు. ఈ దేహమే మనల్ని బంధిస్తుంది. ఈ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జన్మించాను. ఈ దేహాన్ని కేంద్రంగా పెట్టి జీవిస్తున్నాను, దేహాన్ని కేంద్రంగా పెట్టి మరణిస్తున్నాను. మరణించేపు నేను మరణిస్తున్నాను, నేను మరణిస్తున్నాను అనుకుంటే అయితే దేహం పోతుంది, వాడు కూడా పోతున్నాను అనుకోండి, అంటే దేహంతో సాధాత్మ్యం పొందుతున్నాను. నిజంగా దేహం పోయినప్పుడు మనం పోతే పర్వాలేదు, అలా పోవాల్సిన అడిగిస్తాం. దేహాన్ని నేను అనుకోవటం లేదు, సెక్స్ ట్రబుల్ అంతా వస్తాను. మనం పనిచేసేది కూడా దేహం కోసం పనిచేస్తాం, లేదా మన అనుభవం లేదా అంటే ఇటువంటి శవాలు ఇంకా భవిష్యత్తులో అనేక శవాలు రావడం కోసం మనం చేసుకునే పనులన్నీ కూడా. పండితులు చేసే పని అదే, రాముడు చేసే పని అదే, ధనవంతుడు చేసే పని అదే, దరిద్రుడు చేసే పని అదే, దేహం కోసం చేస్తాం. గౌతముద్దుడు వీడు మృత్యు పెట్టేటప్పుడు వాళ్ళ తమ్ముడు అడుగుతాడు, నీ శరీరాన్ని ఎలా భరణం చేయమంటావు, నీ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళమంటావో, ఎక్కడ దహనం చేయమంటావు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి, అందరి శరీరాలని ఎక్కడ దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ దహనం చేయండి. అందరి శరీరాలను ఎక్కడ తీసుకెళ్లి దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని తీసుకెళ్లి అక్కడే దహనం చేయండి. మన అన్నగారిని చూసి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటాడు గౌతమ బుద్ధుడు తమ్ముడు. ఎందుకు నా కోసం ఏడుస్తావు, నా కోసం ఏడిస్తే నీకేమొస్తుంది, నీకు ఇంకా జ్ఞానం కలగలేదు, నీ కోసం నా కోసం ఏడిస్తే నీకేమొస్తుంది, నువ్వు ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకో, నా కోసం ఏడిస్తే నీకేమొస్తుంది. అది అలా కాదు, నీ అంతరం మహాత్ముడు పూర్వం ఎవరు జన్మించి ఉండలేదు అని చెప్తాడు తమ్ముడు. పూర్వం మహాత్ముడు చరిత్ర నువ్వు చదివావా అంటాడు, చదవలేదంటాడు. వాళ్ళ గురించి చదవకుండా, వాళ్ళ గురించి వినకుండా, నా అంత గొప్పవాడు ఇంకెవడో వీడు ఎన్నిక ఎలా తెలుసు. పూర్వం జన్మించిన మహాత్ముల గురించి ఏమీ తెలియకుండా నాకంటే మహాత్ముడు ఎవడో లేడని చెబుతాడంటే వాళ్ళ గురించి నీకేం తెలుసు, నా బాగా అంటున్నాడు అనుకుంటా మనం అని. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి. భగవంతుని కనుక ప్రార్థిస్తుంటే ప్రార్థన చెయ్యండి. భగవంతుని ఎందుకు ప్రార్థించాలి, కేవలం అనుగ్రహం కోసమే ప్రార్థించాలి. కేవలం ప్రేయర్ ఎందుకంటే ఆ గ్రేస్ కోసం, ఆయన అనుగ్రహం కోసం. ఆయన అనుగ్రహం వస్తే మనకు అంతా వచ్చినట్టే, ఆయన అనుగ్రహం లేదనుకున్న మనకి ఏమి లేనట్టు. మన హృదయంలో శాంతి ఎంత తక్కువగా ఉంటే అంటే ప్రకృతిని పిండుకోవాలనిపిస్తుంది, ప్రకృతిని చూసి అన్ని కోరికలు కోరాలనిపిస్తుంది. మన హృదయంలోకి శాంతి దిగాలి, మన హృదయం శాంతిలో కూరుకుపోతుంటే, మన మనస్సు మన ఇంద్రియాలు శాంతిలో కూరుకుపోతుంటే అని కోరిక కలిగింది. ఈ ప్రకృతి మనల్ని బంధించడం మానేది. ప్రకృతిని దాటిన వాడు కానీ జ్ఞాని కాలేదు. జ్ఞాని బ్రహ్మస్వరూపుడు, తనకంటే వేరుగా ఉంటే కదా కదలటానికి మనస్సు, అంతా తానుగానే కనిపిస్తున్నాడు. మనస్సు ఎక్కడ కలుపుకోడు, ద్వైత బుద్ధి ఉంటే భయం వేస్తుంది, ద్వైత బుద్ధి అయితే కామం వస్తుంది. ద్వైతాన్ని దాటిన వాడికి ఇంకేముంది, మనస్సు ఎక్కడికి వెళ్తుంది, ఏది కోరుతుంది అసలు, కోరటానికి ఏముంది ఈ లోకం. నిజమైన గురువు చేతిలో పడితే ఎలా మరి తాజుకోవడం నోట్లో పడ్డట్టు. అంటే భగవాన్ చెప్పారు, పుణ్య నోట్లో పడ్డ మానసిక మొక్క భగవాన్ చూడాలనే వేగం కొద్దీ ఒకసారి గురికేస్తాడు రండి, ఆగిన తర్వాత దిగి రావచ్చింది కదా, అప్పుడు మోకాలు అవి కొట్టిపోతాడు రంగారు. ఆ రక్తం ఏంటో మోకాలు ఏంటి దెబ్బలు ఏంటి అంటాడు భగవాన్. ఏంది నువ్వు చూడాలని ఆతురుతోటి, నువ్వు ఎందుకు నాకుండే ప్రేమతోటి, నువ్వు దొంగవాడు ఎందుకు నాకు ప్రేమ కలిగిస్తావు, తీరా దగ్గరికి వచ్చి చూసిన నాకుండి నాకు నీకు ప్రేమ అంటున్నట్టు ఇస్తావు, నువ్వు క్రూయల్ ఎవరో అయ్యా, నువ్వు దుర్మార్గమైన ప్రేమికుడు, మామూలు ప్రేమికుడు కాదు, లోపలేమో మంట మంట పుట్టిస్తావు, ఈ ప్రేమని అగ్నిహోత్రాన్ని పుట్టిస్తావు, తీరా దగ్గరికి చూస్తే నీకు నాకేం సంబంధం లేదు, ఎక్కడికో చూస్తావు, నా ఉంటూ చూడవు ఎక్కడికో చూస్తావు. నీ మంట ఆపుతావంటే మంట ఆపు, మంట ఎక్కడ ఆపుతాడు, అజ్ఞానం అంత తగలబడే వరకు మంట ఆపుతాడా. పుణ్య నోట్లు మనం చేయి పెట్టి వెనక్కి తీసుకోగలం. అంటే భగవాన్ చెప్పారు, పుణ్య నోట్లో పడ్డ మానసిక మొక్క అప్పుడు రంగం, నిన్ను చూడాలని ఆతురుతోడు ఇలా దిగాను తండ్రి. చూడటం కంటే చూడాలని ఆతురత ఇంత గొప్పదన్నారు. నన్ను చూడటం కంటే చూడలేకపోయాక అని ఆతురత ఇంతకంటే ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు చూడండి అగ్రహిస్తాను. నన్ను చూసిన దానికంటే నువ్వు చూడలేకపోయినే భగవాన్ని అనేటువంటి నీలో ఉన్న తపన ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తున్నాడు. మనం ఏదో భక్తులని సాధకులని అనుకుంటున్నామండి, మన చేత సాధన చేయించేవాడు ఈశ్వరుడే. ఈశ్వరు యొక్క ప్రేమ మన మీద లేకపోతే, ఈశ్వరు యొక్క కరుణ మన మీద లేకపోతే, ఈశ్వరుడు మనకు గుర్తొస్తాడు అసలు ఇంకేంటి మనం చేసి. ఈశ్వర అనుగ్రహాలే మనం ఈశ్వరుని స్మరిస్తున్నాం, ఇందులో ఇంత మన అహంకారంలో తాగేది అసలు. ఈశ్వర అనుగ్రహం మన మీద లేకపోతే ఈశ్వరుని గుర్తే రాడు అసలు. అంటే నిష్కామంగా కనుక ఈశ్వరుని మనం ప్రేమిస్తే, నిష్కామంగా కనుక భక్తి చేస్తే, నిష్కామ కర్మ ఎంత ముఖ్యమో నిష్కామ ప్రేమ నిష్కామ భక్తి కూడా అంతే. అలా ప్రేమిస్తుంటే మన హృదయంలోకి మనకి తెలియనటువంటి ఒక తీయదనాన్ని, ఒక మాధుర్యాన్ని తీసుకోవాలి. మాధుర్యాన్ని మనుషులు ఎంతమంది ఉంటారు, భగవంతుడి యొక్క కుటుంబమే, అందరూ భగవంతుడి యొక్క కుటుంబంలో సభ్యులే, అందరూ భగవాన్ కుటుంబంలో సభ్యులైన భావంతో కనుక మనం పనిచేస్తుంటే, అనగా తెలియకుండా మన హృదయములు ఒక చక్కదనం, ఒక సొగసు, ఒక అందం, ఒక సౌందర్యం, ఒక తీయదనం, ఒక మాధుర్యం మన హృదయంలో కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మోక్షానుభవం కోసం, అద్వైత సుఖం కోసం, అద్వైత అనుభవం హృదయానికి అందుతుంది. మన హృదయంలోని వికారాలను రాలిపోతే, కాలిపోతే, మాడిపోతే, తర్వాత మన హృదయానికి అద్వైత సుఖం, అద్వైత అనుభవం మన హృదయానికి అందుతుంది. ఎప్పుడు మన హృదయానికి తీయదనం వచ్చాయి, అందుకే ఈ ప్రార్థనలు, ఈ జపాలు, ఈ యోగాలు. ఒక తహసీల్దారు గారి తల్లి వస్తుంది, తహసీల్దారు గారి తల్లి వచ్చి భగవాన్ చూసి ఏడుస్తారు. మా అబ్బాయి తహసీల్దారు ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సంసారం బాగా చేసుకుంటున్నాడు, ఓ తాలూకా తహసీల్దారు ఉద్యోగం చేస్తున్నాడు, పది మందిలో గౌరవం సంపాదించాడు అయ్యా, పది మంది హృదయ అనిపించుకుంటున్నాడు, తల్లిదండ్రులకు గౌరవం చేస్తున్నాడు, అత్తగారికి మామగారికి కూడా గౌరవం చేస్తున్నాడు, నువ్వేంటే మా వాడితో చదువుకున్నాము చదువుకోవటం ఎందుకు పనికి రాకుండా ఇలాగే అయిపోయావు. నీ తల్లి చేసిన పుణ్యం, నీ తండ్రి చేసిన పుణ్యం, నీ తాత చేసిన పుణ్యం ఇలా పరిణమించిందా? ఇలా గోచీ పెట్టుకుని ఈ రాళ్ల మీద కూర్చుని ఎండకి ఎండిపోయి వర్షానికి తడిసి ఎందుకు పనికి రాకుండా, ఈ లోకానికి పనికి రాకుండా, పరలోకానికి పనికి రాకుండా ఎందుకు ఈ రకాలైపోయావా? ఈ గోచీ పెట్టుకుని ఈ రాళ్ల మీద కూర్చుని రాళ్లలో ఒక రాయి అయ్యేలాగైపోయావా అని ఏడ్చి వెళ్ళిపోయింది మీ అమ్మ. ఆ తాసుదారు భగవాన్ చెబుతున్నాడు, దంక చూసి నా వాళ్ళకొని చూసి నా ఒంటి మీద బూడిద చూసి దుమ్ము చూసి మీ అమ్మ నన్ను చూసి ఏడ్చింది. నేనేం పలకలేదు, నేనేమి మాట్లాడలేదు, మీ అమ్మ ఏడ్చింది, నా వాళ్ళకొని చూసి ఏడ్చింది, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ నన్ను చూడటానికి మీ అమ్మ ఎప్పుడు రాలేదు, బహుశా బయట వాడిని ఇంకోసారి ఏం చూస్తానని అనుకుందేమో మీ అమ్మ. అది భగవాన్ నీ తహసీల్దారు గారు తప్పు అంటే నీదే, మా అమ్మది ఏం తప్పు లేదు. నీ తహసీల్దార్ గారు ఎలా తెలివితేటలు ఉంటాయి కదండి, తప్పు అంతా నీదే. సాక్షాత్తు నువ్వు ఈశ్వరుడు సంగతి మా అమ్మకి తెలియనివ్వలేదు, నువ్వు తెలియనివ్వకపోతే మా అమ్మకి ఎలా తెలుస్తుంది అన్నాడు తహసీల్దార్. చాలే చాలే అన్నారు భగవారు. జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడం కోసం, మురుగుపడిపోయిన విచారణ మార్గాన్ని ఎత్తి చూపించడం కోసం ఆ లోకంలోంచి దిగకుండా దిగి వచ్చిన ఈశ్వరుడు.